ஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தவமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சிசிகலாபியாம் நிஜ தபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோகத்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்தஸ்புரதனுபவாபியாம் நதிரியம். நாயனா தர்மராஜா, நீ தம்முடு பீமுடு தர்மமானனி கேதாரேஸ்வரலிங்கம் பிரதிஷ்டிப்பபடிந்தி, தான் மீரு பக்தித்தோ பூஜிச்சாரு. கேதாரேஸ்வரு பூஜிச்சின வாழ் மனசுல ஏமனுக்குண்டே அவுத்துந்தி, மீ தம்முள்ளந்தரும் மா அன்னகாரு பாவுண்டாலனு கோரியாரு. நுவு நா தர்மம் மீத நிலபடாலன்னவ், அதுக்கு நீ மனசு எப்படி தர்மம் மீத நிலபடிந்தி, தர்மம் மீத நிலபடிந்தி காபட்டி நுவு சரீரத்தோ சர்க்கானிக்கு எடுத்துனவ். கேதாரேஸ்வருடு தக்கருக்கு வெள்ளி ஏ சங்கல்பம் சேஸ்தே ஆ சங்கல்பம் நிறைவேறுத்துந்தி அந்த. காபட்டி மனம் கூட எவரமைனா சரீரத்தோ சர்க்கானிக்கு வெள்ளாலி, லேக இங்கேதோ சுபம் சாதிச்சாலி அனுக்குண்டே சச்ச சங்கல்பம் நிறைவேறுந்தி கேதாரேஸ்வர ஜோதிலிங்கம். மனமேம் பயப்படக்கர்லா. ஆ மத்தியன சாலாமந்தி மகானுபாவுலு கொட்டுப்போயாரு. அப்படி நேன் கூட கண்ட தடி பெட்டானு. அய்யோ பரமேஸ்வரான் கள்ளு மூசுக்கு நீ தரிசனானிக்கு வந்தே ஈ புண்ணியாத்முலந்தர்னி ஈ பிரவாகம்ல கொட்டுப்போயேலா சேசாவంటే, அப்படி ஈஸ்வரன் ఏమన్నాడో தெலுசா, நா தரிசனానికి వచ్చి ఈ గంగా ప్రవాహంలో కొట్టుకుపోవడం మీ దృష్టిలో మరణం, కానీ ఇక్కడ మరణించిన వారందరూ కూడా నా లోకంలో ఉన్నారు చూడు అన్నాడు. నాకు చూపించాడు. నేనేం అబద్ధం ఆడటంలా, నేను తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానంలో వాళ్ళందరూ దివ్యరూపధరం చేసి దివ్యరూపాన్ని ధరించి వెళ్ళడం చూశాను. మహానుభావుడైన ఆ ఈశ్వరుడి సన్నిధానంలో శరీరం విడిచిపెడితే అంతకంటే గొప్ప మోక్షం ఎక్కడుందండి? మనం ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత గింజుకుంటే స్వర్గభూమి దేవభూమి అంటాం దాన్ని, మీకు తెలుసు కదా. కేదారం అంటే బదరి అంటే అది మోక్షమిచ్చే భూమి. ఆ భూమిలో మరణం వాళ్ళకి యోగం. బంధువులు దుఃఖిస్తారు, అది వేరే విషయం. మనం మాత్రం, నాకు అప్పటి నుంచి ఇంక నేను దుఃఖించల. వాళ్ళంతా హాయిగా ఈశ్వరుడి సన్నిధానంలో ప్రమదగణాలతో పాటు కూర్చుని సుఖంగా ఉంటూ ఉంటే ఈ పునరపి జననం పునరపి మరణం వంటి దోషాలు లేకుండా ఉన్నారు. మనం ఎందుకు వెంగెట్టుకోవాలి? కాబట్టి యాత్రలకు వచ్చేవాడు నాకు కాళ్ళు నొప్పిడుతున్నాయి, కళ్ళు నొప్పిడుతున్నాయి, ఇంటికి రానేమో, తలనొప్పేమో, చచ్చిపోతానేమో అనే భయం విడిచిపెట్టండి. ఏ నుమృతుండ నవ్వు దున్నండి, ఎంత భయంబు మనంబు లోపలమ్మానుము. ఏ నుమృతుండ నవ్వు దున్నండి, ఎంత భయంబు మనంబు లోపలమ్మానుము. సంభవంబు గల మానవ జాతికి ఇది మామూలు పద్యం కాదు. భాగవతంలో చిట్ట చివర పరీక్షిత్తుతో సుఖుడు చెప్పాడు, నేను చచ్చిపోతాననే భయం నీ మనస్సులో మానే. సంభవంబు గల మానవ కోటికి మృత్యువు నిక్కమవు చావు నిక్కమవు గాన హరిందలంపు మిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవ లోక నివాస సౌఖ్యముల్. భూమి మీద పుట్టాక సంభవంబుగల అంటే పుట్టుటం ఉందంటే, వాడు పుట్టాడంటే చావు తప్పదు. సంభవంబుగల మానవ కోటికి చావు నిక్కము, చావు తప్పదు. నువ్వేం చేస్తావు, బెంగపెట్టుకోకు, హరి హరి అనుకో. ఒకవేళ నువ్వు బెంగపెట్టుకునే చచ్చిపోతానేమో అనుకుంటే చావడం మాంతంటండి. యాత్రకి వస్తే అక్కడ ఏ కాలో నెప్పెట్టి చచ్చిపోతానేమో అని భయం వచ్చింది అనుకుందాం. మీకు మీ ఇంట్లో దక్కుంటే చావు ఆగుతుందా? ఇళ్లల్లో చావు లేదు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని ఒక ఆయన పురాణం విందాం అనుకున్నట్ట, లేదా టీవీ సీరియల్ చూద్దాం అనుకున్నట్ట, టింగురంగా వంతఃపురం అనే ఒక సీరియల్ చూద్దాం అనుకున్నాడు, ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి చచ్చిపోయాడు. ఏం చెప్తావు? ఆశ్చర్యం. కాశీలో ఉందాం అనుకుంది ఒక ఆవిడ, 85 ఏళ్ళు అక్కడే ఉంది. 85 ఏళ్ళు వచ్చాక ఇంకెప్పటికీ చావు రావట్లే, 25 ఏళ్ళుగా కాశీలో ఉన్నాను ఇంక చావు రావట్లేదు కదా అని అనుకుని పాపం విజయవాడలో వాళ్ళ మనవరాలు పెళ్ళైతే బయలుదేరి వచ్చింది. అక్కడ బాత్రూంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. హాయిగా అక్కడికి పోదాం అనుకుంటే ఇక్కడ బాతు చావు వచ్చింది, కర్మ బాత్రూమ్ చావు. చూసారా కర్మయోగం ఇలాగే ఉంటుంది. అంచేత పోయే కాలం వస్తే ఎక్కడున్నా పోతాం. ఎందుకంటే బెంగ అందుకని దర్జాగా యాత్రలకు వెడుతూ అక్కడ ప్రాణం విడిచిపెడితే నిజంగా ఆ యోగం పట్టాలి. కానీ అది మహాయోగం. భగవంతుడు నాకు ఎప్పుడన్నా ఆ యోగం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకు ఇంట్లో మంచ మీద పడి తావడం? దానివల్ల ఉపయోగం లేదు. బెంగ వద్దు, కావాలని వద్దు. నీకు ఎప్పుడు ఏం దొరుకుతుందో అనవసరం. నిశ్చింతగా వచ్చాయి. నేను చూశాను అలాంటి వాడిని. ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయ్యింది, కాలు విరిగిపోయి లోపల రాడ్డు పెట్టారు. ఆ రాడ్డుతోటి ఎన్ని యాత్రలు చేస్తుంది, అమర్నాథ్ ఎక్కేస్తుంది, కొండ ఇంకో తోటికి ఎక్కుతుంది, నాకేం లేదండి అంటుంది. బట్టలు తూగుతుంటుంది, ఇంకా కింద పడుకుంటుంది. నేను చూశాను, మీకు చూపిస్తాను, ఇక్కడే ఉంది, ఇప్పుడు మాట్లాడను. అలాగే కొంతమంది ఉన్నారు, ఏ అవయవాలు పనిచేయవు, అసలు లోపల ఏమీ లేవు వాళ్ళకి, ఒక్క ముక్కలో చెప్పాలంటే, అయినా తిరుగుతున్నారు. ఎందుకని? ఎప్పుడైనా పోతాం, హాయిగా వెళ్ళిపోదామని. అలా అనుకున్న వాళ్ళకి అసలు రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ధైర్యంతో రండి. కాలుందా, చెయ్యి ఉందా, ఇంకోటి ఉందానని. అంతేగాని హై బాబు మా ఆవిడికి కాలు ఆపరేషన్ చేశారు, నేను యాత్రకి రాలేను, నా కాలు నొప్పి పెట్టింది, రాలేను, ఇంకేదో చెవు వినిపించట్లేదు, రావటం లేదు, జుట్టు ఊడిపోయింది, నేను రాలేను, ఇంకోటి ఏదో అయ్యింది, నేను రాలేను, డబ్బులు లేవు, రాలేను అనుకుంటే నీకు జబ్బులు అవుతాయా, మరణం అవుతుందా? డబ్బున్నా జబ్బున్నా ఏమున్నా లేకపోయినా డబ్బులు ఒకసారి మరణం వచ్చి పడిపోతాం. అందుకని ఏం చెప్పారు అంటే, వీలున్నంత వరకు ఈ కేదారాలకి బదరీలకి భయపడద్దు. నేను చెబుతున్నది ఏదన్నా కూడా స్కాంద పురాణంలో చెప్పాడు. కఠినం చారుధామ యాత్ర అయినా నిర్భయంగా వెళ్ళిపో. అందువల్ల ఏంటంటే, ఇక మీదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తీర్థయాత్రకు వచ్చేవాడు నిర్భయంగా రండి. ఐఆమ్ 80 ఇయర్స్ యంగ్ అనండి. మీరు చూసి నేర్చుకోవాలి. ఆయన హేమనారాయణ సింగ్ గారు ఉన్నారు, 75 ఏళ్ళు వచ్చేట. ఆయనకు 60వ ఏట ఆయన పుట్టినరోజుకి వెళ్ళాను నేను, అప్పుడే 15 ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన ఏమంటున్నారో తెలుసా, నా వయస్సు ఎంత అండి అని అడిగితే ఎవరో, ఐఆమ్ 45 ఇయర్స్ ఓల్డ్ అంటున్నాడు అతను. నువ్వు ఓల్డు కానీ నేను ఐఆమ్ 75 ఇయర్స్ యంగ్ అన్నాడు ఆయన. అలా అనాలి, హుషారుగా నడవాలి. ముసల్తనం అనుకోవద్దు, అసలు శరీరానికి ముసల్తనం కానీ మనస్సుకు లేదు. అంచేత చెక్క చెక్క వెళ్ళండి, ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడన్నా మీకు కష్టం వస్తే సద్గురుదేవాన్ని తలుచుకోండి, వెంటనే ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చేస్తారు. గురు కటాక్షం కలిగితే అటువంటి వాడు నిమేష మాత్రంలో ఆరోగ్యవంతుడవుతాడు, సకల యాత్రలు చేయగలుగుతాడు. నిర్దయగా యమధర్మరాజు గారు వీడిని తీసుకుపోదామనుకున్నవాడు కూడా అబ్బే గురువు గారిని తలుచుకున్నాడండి, ఇక వీడి దగ్గర నిర్దయగా ఉండకూడదని నిర్భయంగా పొమ్మంటాడు. మీరు గ్యారంటీగా తిరిగి వచ్చేస్తారు. కాబట్టి వీరిలో ప్రతి వ్యక్తి కూడా 100 ఏళ్ళు జీవించాలి, 100 ఏళ్ళు నాతో పాటు ఇలాగ యాత్రకి రావాలి. వచ్చినప్పుడల్లా కింద కూడా కూర్చుని వినగలిగేంత ఆరోగ్యం మీకు వచ్చుగాక. చారుధామ యాత్రలు లాంటి యాత్రలు, క్లిష్టమైన యాత్రలు కూడా చాలా సులభం అయిపోతాయి. మీకేం బెంగెట్టుకోదండి, గురువుగారు ఆజ్ఞాపించారు, చేసేటువంటి రెండో మాటలేదు. ఇక ఇప్పుడు అంత పవిత్రమైన కేదారేశ్వర జ్యోతిర్లింగం నుంచి కృష్ణేశంచ విశాలకే, విశాల దేశంలో కృష్ణేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఒక అద్భుతమైన లింగం. దక్షిణ దిక్కులో దేవగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పుడు ఆ కృష్ణేశ్వరుడు ఉన్న కొండంతా కూడా దేవగిరి అంటారు దాన్ని. అక్కడ పూర్వం ఒక గొప్ప బ్రాహ్మణతోడు భారద్వాజ గోత్రం అయింది, సుధర్ముడు ఆయన పేరు. భరద్వాజ వంశంలో పుట్టిన వాళ్ళు భారద్వాజ గోత్రులు. ఆయన పేరు సుధర్ముడు. ఆయనకు 100 అందాల భార్య ఉంది, ఆవిడ పేరు సుదేహ. ఆ సుదేహ అనే పేరులోనే ఉంది, మంచి దేహం, అందమైన దేహం కలిగినది. ఈ భార్యాభర్తలిద్దరికి పెళ్ళయింది. 5 ఏళ్ళు గడిచింది, 6 ఏళ్ళు గడిచింది, 10 ఏళ్ళు గడిచింది, పిల్లలు పుట్టలేదు. రోజు ఎక్కడికి వెళ్ళిన అందరూ గుడ్డు ఆవిడ పిల్లలు లేరు పిల్లలు లేరని ఏడిపించేవారు. పక్క వాళ్ళకి ఏం పనే ఉంటుంది, పిల్లలు ఉంటే ఉన్నారంటారు, లేకపోతే లేరంటారు, తింటే తిన్నాడంటారు, తినకపోతే తినలేదంటారు. గట్టిగా నాకు ఇడ్లీ తిన్నాడు అనుకో, దిక్కుమాలాడు సిగ్గు లేకుండా నాకు ఇడ్లీ ఎక్కువ తినేది. పాపం వాడు సున్నామనిపోయిందే, వాడు పట్ట, వాడు తింటే తింటాడు. పోనీ తినలేదనుకోండి, చిచ్చి వాడు తింటలేదు, వాడికి అనారోగ్యమేమో, అది కూడా వీడి మళ్ళీ ఏం తింటలేదు, నీకేమైనా ఎండైజేషనా అని. తినకపోతే అది తప్పే, తింటే అది తప్పే, ఇంకెలాగండి వీడితోటి? ఆవకాయ వేసుకుంటే ఫ్రీగా వచ్చిందని తినేస్తున్నాడు ఆవకాయ అంటారు, వేసుకోకపోతే వీడి కడుపు అంట ఏమో అంటారు. మన మనుషులు కాబట్టి దీన్ని పట్టించుకోకూడదు. జ్ఞానం మనకి దేవడేమన్నా పట్టించుకోరాదు. పాపం ఆవిడ ఎన్ని చెప్పినా వినేది కాదు. భర్త జ్ఞాని గనక నువ్వేం పట్టించుకోకన్నా సరే, చుట్టుపక్కల ఉన్న జనమంతా నన్ను గొడ్రాలు గొడ్రాలు ఉంటున్నారండి, పిల్లలు లేకపోతే నేను భరించలేకపోతున్నాను అనేది. ఈయన ఎక్కువగా త్రికాల సంధ్యయాయుక్త సూర్య రూప సమద్యుతి, మూడు పుట్ల సంధ్యావందనం చేసేవాడు కాబట్టి ఆయన ముఖంలో సూర్యకాంతి ఉండేది. శిష్యునికి పాఠం చెప్పుకుంటూ శిష్యులే కొడుకుల కింద భావించి సుఖంగా బతికేవాడు. కానీ ఒక రోజున ఏమండోయ్, ఎంతకాలం అండి ఇది, పిల్లలు లేరు బాబోయే, పిల్లలు లేరు అంటూ ఉంటే వినిపించుకోరు మీరు? పిల్లలు లేకపోతే నేను నేను చచ్చిపోతాను, ఎక్కడికి వెళ్ళినా అందరూ అవమానిస్తున్నారు, పిల్లలు లేని వాళ్ళకి పేరెంటాల్లో విలువ లేదుట అనగానే వెర్రిదాన. కామాత కఃపిత పుత్ర కహ బంధుశ్చ ప్రియశ్చ కహ, తల్లెవరు తండ్రి ఎవరు, కొడుకెవరు, బంధువెవడు, ఆనందమిచ్చే బంధువులు దగ్గర వాళ్ళెవరు? ఎవ్వరూ లేరు. మనకి ప్రియులు లేరు, అప్రియులు లేరు, అంతా మాయ అన్నాడు. ఈ శ్లోకం అండి తెలుగులో పోతన గారు అష్టమ స్కంధంలో రాస్తాడు, వామన చరిత్రలో. కామాత కఃపిత కఃపుత్ర కహ బంధుశ్చ ప్రియశ్చ కహ, ఇవి పొడి పొడి వాటిలు ఎంతో అందంగా వేదాంత రహస్యం ఇందులో చెప్పారు. దానిని కశ్యపుడు తన భార్యతోటి అదితితో అంటాడు, నాకు ఆ పద్యం అంటే చాలా ఇష్టం. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచ్చోటు, జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచ్చోటు, సంజననం బెయ్యది మేనులే కొలది మేనులే కొల్లది, సంసారం బులే మేరలు వినుమా అంతయు విష్ణుమాయ, వినుమా అంతయు విష్ణుమాయ, తలపన్ వేరే మియున్ లేదు మోహనిధానంబు నిబంధమింతటికి జాయా, చింత నీకేటికి. తండ్రి ఎవరు, జనకుండెవ్వడు ఎవడు, ఎవడికి తండ్రి, జాతుడెవ్వడు పుట్టినవాడెవడు అంటే తండ్రి ఎవడు కొడుకెవడు, జనుస్థానంబులెచ్చోటు అసలు పుట్టడానికి మూలమేమిటి, ఎక్కడి నుంచి పుట్టాం, ఎక్కడి నుంచి పుట్టామో నీకేమైనా తెలుసా, అసలు పుట్టడానికి మూలమేమిటి, అసలు పుట్టుకంటే ఏమిటి, మేనులే కొల్లది, ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో నీకు తెలుసా, అంటే ఈ మేనుకి ఎంతవరకు పరిమితి ఉంది, ఎన్ని జన్మలెత్తుతాం, ఎక్కడితో మన జన్మ ఆగిపోతుందో మనకు తెలియదు కదా, మనం ఎంత సాధన చేసినా ఈ జన్మ తర్వాత పునర్జన్మ లేదని ధైర్యంగా గుండెల మీద చెయ్యి వేసు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఈ 12 జ్యోతిర్లింగాల గురించి శ్రద్ధగా కదలకుండా 12 రోజులు సమయానికి వచ్చి అయ్యేదాకా ఉన్నవాళ్ళు మాత్రమే తప్ప, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదు. నా అనుమానం మీరందరూ విన్నారేమోనని, వింటే చెయ్యెత్తేసి మీకు మీరే దర్జాగా పునర్జన్మ లేకుండా చేసుకోండి, అది కూడా చెప్పేశారు, అది ధైర్యం అంటే. అంచేత శ్రద్ధగా వింటే మాకు పునర్జన్మ లేదు, మధ్య మధ్యలో బయటికి ఎడుతున్నామండి వింటున్నప్పుడు కాసేపు అంటున్నామండి. నేను ఒక్కొక్కప్పుడు ఏమనుకునేవాడి అంటే అమాయకుండా అండి, నాకేం తెలుసు నోట్లో వెళ్ళితే కొరకలేను, అలాగని మీరంతా నా నోట్లో వెళ్ళెట్టారు దరిద్రపునోళ్ళు, ఇలా చీవుడు చిదుకుని అవి పెట్టి చేతులు నోట్లో వేలు పెట్టేసేసారంటే ప్రమాదం కనుక మొత్తమే పక్కన పెడితే అమాయకత్వంతో నేను ఏమనుకునేవాడిని అంటే, కొంతమంది ఉపన్యాసంలో మధ్య మధ్యలో ఇలా ఊపేసేవారు తల, ఒక్కళ్ళు ఇద్దరు, అబ్బాయి ఎంత గొప్ప భక్తులు నా పురాణం విని తన్మయత్వంతో తలకై ఊపుతున్నారేమో అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది బయలుదేరే ముందు కట్టు పొంగలి తెచ్చి పెట్టను నిద్ర ఈ నిద్ర ఆ పొంగలిని ఆ పుట వెంగలి తరమా తరమా అని తర్వాత అర్థమైంది. కాబట్టి మొత్తం మీద ఒక్కొక్క రకంగా చిన్మయత్వం, ఒక్కొక్కరికి తన్మయత్వం వస్తాయి. అప్పుడప్పుడు శరీర సహజం అనుకోండి, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ మొత్తం మీద కొన్ని పనులు కనుక శ్రద్ధగా చేస్తే వారికి పునర్జన్మ ఉండదు, కానీ తక్కిన వారికి పునర్జన్మ తప్పదు. అందుకే మేనులే కొలది అన్నాడు. సంసారంబులేమేరలు, ఈ సంసారం ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు. వినుమా అంతయు విష్ణుమాయ, ఇదంతా విష్ణుమాయ, తలపన్ వేరేమియున్ లేదు, ఇంకేమీ లేదు, ఇదంతా మాయా. శివపురాణంలో శివమాయ అంటాడు, అది భాగవతం కనుక విష్ణుమాయ అన్నాడు. అందులో అమ్మవారి చరిత్రలో దేవీ భాగవతంలో వైష్ణవమాయ లేక యోగమాయ మహామాయ అన్నారు. అన్నిటికీ చివరికి అర్థం ఒకటే, శబ్దములు వేరు తప్ప మొత్తం మీద ఈ చరాచర జగత్తంతా మాయామయం. ఈ మోహం ఒక చెరసాలలాగా మనల్ని బంధించింది. చెరసాలలో పడిన వాడు తనంత తాను స్వేచ్ఛ లేకుండా ఉన్నట్టుగా ఈ సంసారంలో మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి జాయా చింత నీకేటికిన్ అన్నాడు. నీకెందుకే చింత అని ఇక్కడ భార్య అనలా, జాయా. జాయా అని ఎప్పుడు వాడతారో తెలుసా, భార్యకి పిల్లవాడిని కనబోయే ముందు, సంతానాన్ని కనబోయే భార్యని మాత్రమే జాయా అంటారు. అందుకే కాళిదాస్ తెలుగు తక్కువడా, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడండి, సుదక్షిణాదేవి దిలీప చక్రవర్తి భార్యని జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం యశోధనో ధేను మృషేర్ముమోచ అని. అంటే అక్కడ జాయా శబ్దం ఎందుకు వాడాడంటే, కొద్ది రోజులలో ఈ సుదక్షిణాదేవికి పిల్లాడు పుట్టబోతున్నాడు, సంతానవతి కాబోతున్న స్త్రీ మాత్రమే జాయ, అది అక్కడ సార్థకం. అతిథికి కొద్ది రోజుల్లో వామనుడు పుట్టబోతున్నాడు త్రివిక్రముడు, అందుకని జాయా చింత నీకేటికినని. అయ్యో జాయా అన్నాను, నీకు పిల్లాడు పుడతాడని చెప్పాడు, అదొక ఘట్టం. ఇక్కడ ఈయన అదే చెప్పాడు, ఎవడు తల్లి ఎవరు తండ్రి బంధువులెవరు ప్రియులెవరు ఇదంతా భ్రమ, నిన్నుద్ధరించేది నీ ధర్మం, వీటిని పట్టించుకోకు. ఒకవేళ ఈ సంసారంలో పిల్లలు పుట్టినా వాళ్ళ వల్ల దుఃఖం తప్ప మనకి సుఖం ఉండదు, పుడతాడు పెరుగుతాడు వాడు సంపాదిస్తాడు లేదు. వెంకట పిల్లలు లేరనుకోండి, ఒకటే బాధ, పిల్లలు ఉన్నారనుకోండి ఏమవుతుంది, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మా అబ్బాయి చదువుతాడా లేదా, వాడు ఎంఏ చేస్తాడా లేదా, ఎంఎస్సీ చేస్తాడా లేదా, బీఎస్సీ బీఈడి చేస్తాడా లేదా, చేసిన తర్వాత వాడికి డిఎస్సీలో పరీక్షలో ఉద్యోగం వస్తుందా లేదా, ఎవరిని చూడండి, ఏదో ఒకటి. పోనీ పిల్లాడికి ఉద్యోగం వస్తే నేను హాయిగా మీతో వస్తానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పిల్లాడు ఉద్యోగంలోకి వెళ్ళాక కోడలు వచ్చిందండి, కోడలు వచ్చాక మనవరు మనవరాళ్ళు వచ్చారండి, ఇంకిక్కడి నుంచి వాళ్ళతో సంబంధం. ఎంత మాయా ఎంత మాయా. నేను నాతో పాటు ఒక్క రెండు సార్లు మాత్రమే యాత్రకు వచ్చాడు ఒక ఆయన. ఆయన తర్వాత ఏమన్నాడంటే, నా కొడుక్కి పిల్లలు పుట్టట్లేదండి, మాకు మనవడు కనుక పుట్టాడంటే మీతో యాత్రకు వచ్చేస్తానండి అన్నాడు. సరే దేవుడు దేవుని మనవడు పుట్టాడు. మనవడు పుట్టాక మనవడిని చూసుకుంటూ అన్నీ మర్చిపోతున్నామండి, ఇంక యాత్రకు రాలేకపోతున్నానండి ఇదిట. ఆ మనవడికి కొంచెం అక్షరాభ్యాసం అయ్యాక వస్తానండి అన్నాడు. అక్షరాభ్యాసం అయిపోయింది, ఇప్పుడేమిటి ఏం చెప్పమంటారండి, కొడుకు కోడలు పొద్దున్నే ఆఫీసుకు పోతారు, పైగా ఈ మనవడిని చూస్తే ముద్దు నాకు. ఆ చీవుడి ముక్కును చూడగానే ఆ చీవుడు కూడా నాకు అమృతధారల్లా కనపడతాయి. నా బాబే నా బాబే అని ముక్కు మీద ఆ చీవుడు కారుస్తున్నప్పుడు ముద్దు పెట్టుకుంటే నాకు ఎంత తన్మయత్వమో. ఆ మలమూత్రాలు ఒంటికి పూసుకుంటూ ఉంటే బంగారంతో నగలు చేయించినప్పుడు ముగుడుకు చేసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదట ఆ బామ్మగారికి. ఇప్పుడు ఆ మలం ఆ మూత్రం పూసుకుంటూ ఉంటే ఎన్ని నగలు ఎన్ని నగలు అనుకుంటున్నాను. ఇలాగ ఈ సంసారంలో పడిపోతున్నానండి రాలేకపోతానండి, ఏం మీరు తీసుకెళ్ళండి మిగతా వాళ్ళని ఎందుకు వచ్చింది, నేను ఇంట్లో కూర్చుంటాను అన్నవాళ్ళని చూశాను నేను. ఇందులో ఏం అబద్ధం అట్టల్లా, రవ్వంత అసత్యం లేదు, అతిశయోక్తి లేదు. చాలామంది చూస్తున్నాం కదా, ఈ పని అయిపోయిందా ఇక మీతో యాత్రకు వస్తాం, ఆ పని అయ్యాక అసలు రారు. అంత పూర్వమైన అయ్యం, ఈ పని అవ్వని క్రితం పని అవ్వదేమోనని యాత్రకు వచ్చిన వాడు కూడా మా అబ్బాయి పెళ్ళు అమ్మాయి పెళ్ళు అయిపోతే వస్తాం, లేకపోతే మనవడు పుడితే వస్తాం, మనవరాలు పుడితే వస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో జరిగితే వస్తామన్న వాళ్ళంతా ఇంకా 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 సంసారాలలో కూరుకుపోతున్నారే వెర్రిదానా. ఎందుకు వచ్చింది ఈ సంసార బంధం మనకి? మనిద్దరం ఒంటికాయ సొంటి పిక్కల్లా సుఖంగా పురాణాలు వింటూ గడిపేద్దాం అన్నాడు ఆ భర్త. మందలించి చెప్పాడు, వినలేదు ఆవిడ. ఒకరోజున పక్క వాళ్ళు ఎవరో పేరంటానికి పిలిస్తే శ్రావణ శుక్రవారానికి వెళ్ళింది. సరే అది శ్రావణ మాసమే. ఆ శుక్రవారం నాడు వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ, ఏ ఎందుకు వచ్చావు నువ్వు, గొడ్రాలు ఇలా పేరంటానికి రాకూడదు, నోటుకొచ్చినట్టు తిట్టిదిట్టంటే పేరంట ఆవిడ. అపుత్రిణి కథం గర్వం కురుషే పుత్రిణి హ్యహం, మద్ధనం భోక్ష్యతే పుత్ర ధనంతే కశ్చ భోక్ష్యతే, నూనం హరిష్యతే రాజా తద్ధనం నాత్ర సంశయః, ధిక్ ధిక్ త్వాం తే ధనం ధిక్చ ధిక్తే నూనం హి వంద్యకే మానం హి వంద్యకే అందిట. అవతల ఆవిడ పేరంటం పెట్టినావిడ, అసలు నిన్ను ఎవరు పిలిచారో వచ్చేసావు ఊపుకుంటూను చేతులు. ఏమే అపుత్రిని, పిల్లలు లేనిదానా, పిల్లలు లేనిదానా, కొడుకులు లేనిదానా, గర్వం నీకెందుకు? ఎప్పుడైనా నాకు కొడుకున్నాడు, నాకు డబ్బు సంపాదించానంటే ఆ డబ్బుకి వారసుడు ఉన్నాడు, నా డబ్బును వాడు స్వీకరిస్తాడు. మీకు బోల్డ్ డబ్బు ఉంది, ఏం లాభం? రాజుగారో గవర్నమెంటో హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు తచ్చాక, మీ ధనమంతా ట్రస్ట్ బోర్డులకు వెళ్ళిపోతుంది. అయినా సంతానము లేనివాడి ధనం వ్యర్థం, నీ ధనం, నీ మొగుడు, నువ్వు మీరంతా దిక్కు, అంటే పనికి మాలినవి, వేస్ట్ అంది. ఇంకా పోటీ ఏడుపు వచ్చేసింది. పేరంటంలో ఇంతమంది జనం మధ్యలో పిల్లలు లేకపోతే ఇంత అవమానమా అని గుండెలు బాధేసుకుని, ఏమండోయ్ నేను చచ్చిపోతానండి అంది. చచ్చకే చచ్చకే అన్నాడు. ఈ చచ్చకే అనేది ఎవడు సృష్టించాడు గారు, తమాషా పదం, అందరి రోళ్ళలో మొత్తం మీద కొత్త మీద రారింది అని చెప్పి, తావకు నా తల్లి ఎందుకు అన్నాడు ఆయన. ఇది ఇంత అవమానం జరిగాక ఎలా బతుకుతానండి అంది. అది వినాయన వెర్రిదానా, నీకు ఎన్నో చెప్పాను, ఎందుకు ఈ పేరంటారు? ఈ జనం పేరంటానికి పిలవకపోతే నీకేమైనా నష్టమా? హాయిగా ఇంట్లో కూర్చుని మన ఇంట్లో శివలింగాన్ని చేసి పూజిస్తున్నావు, రోజు పార్థివలింగాన్ని పూజిస్తాను నేను. హాయిగా ఈశ్వరుడు నీ కొడుకునుకో, ఆ ఈశ్వరుడే మన ధనం, ఆయనే మన దైవం, ఆయనే భర్త, ఆయనే గురువు, ఆయనే తండ్రి తల్లి అనుకో. ఇంతకంటే సుఖమేముంది అంటే, లేదండి ఇంక కొడుకు పుట్టపోతే నేను వెళ్ళిపోతానండి అంది. సరే ఆఖరి ప్రయత్నం చేస్తాను అని అక్కడ పార్థివలింగాన్ని పూజించి రెండు పువ్వులు మనం వేళ్ళు పట్టుకోమంటాం కదా, చూసారా పనవుతుంది అవదు, పనవుతుంది అవదు అని ఇలా పెట్టి ఒకటి పట్టుకోమంటారు. అందులో పనవుతుందని పట్టుకుంటే మనకు నమ్మకం పనవుతుందని, కర్మగలితే రెండోది. అందుకని ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, ఇలాంటి వాళ్ళు వినబడేలా పెళ్ళడానికి, నాకు ఉద్యోగం వస్తుంది రాదు, ఆవిడ ఎదురుకుండా చూపిస్తే ఇంక ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి మీరు, అసలు నాకు ఉద్యోగం వస్తుంది రాదు, నాకు ప్రమోషన్ వస్తుంది రాదు అనుకుని ఏదో ఒకటి పట్టుకోవే అన్నాడు ఆయన. ఆవిడ ఇంతక్కన అదే పట్టుకుంటుంది, కానీ అలా కాకుండా రెండు పువ్వులు తీసి పిల్లాడు పుడతాడు పుట్టడు, పిల్లాడు పుడతాడు పుట్టడు అని మూడు సార్లు నమశివాయ అంటూ శివుడికి ఎదురుకుండా పెట్టాడు. పెట్టేం చేశాడు, ఏమే ఇక్కడ రెండు పువ్వులు ఉన్నాయి, అందులో ఏదో ఒక పుష్పం నువ్వు తీయి, మనసా దక్షిణం పుష్పం తన్మేనే పుత్రకామిదం, నువ్వు ఇందులో ఒక పువ్వుని తీసుకో, ఈ పువ్వుల్లో ఒకటి కొడుకు పుట్టేందుకు ఒకటి పుట్టం దానికి. ఆయన ఏం చేశాట, ఎడమ వేపేమో పువ్వు పెట్టాడు, ఈ ఎడమవేపు పువ్వు తీసిందంటే కొడుకు పుట్టడు, కుడివేపు పువ్వు పెట్టాడు, ఆ పువ్వు తీస్తే అదిగో తన్మేనే పుత్రకామదం, పుత్రకాముడినైన నాకు పుత్రుడినిచ్చేటటువంటి పువ్వు అని పెట్టాడు. ఏదో ఒక పువ్వుది ఈ దెబ్బతో నీకు పిల్లలు పుడతారో లేదు తెలియపోతుంది అనగానే ఆవిడ లోపల గిజగిజలాడిపోతూ, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా, శివుడు ఉన్నాడా లేడా, మా ఆయన పరీక్ష పెట్టాడు, కొంప ములిగిపోతుందేమో, ఏమైతేనే లేదు, శివశివ శివశివ అంటే కాసేపు నమ్ముతోంది, కాసేపు భయం, కొడుకు పుడితే బాగుండు రోయ్, దేవుడోయ్ దేవుడోయ్ అనుకుంటూ మొత్తం మీద కర్మగారు ఎడం వేపు పువ్వే తీసింది. ఇంక ఈయన అన్నాడు తలకేల మొత్తుకుని, నీ కర్మయోగం, ఇక్కడైనా నువ్వు విజయం పొందుతావేమో అనుకున్నాను, దరిద్ర జాతకాలను కొన్ని ఉంటాయి, వీళ్ళు వెళ్ళగానే అప్పటిదాకా అన్నీ బాగున్నావు కాస్త ఢామ్ అనమాట, ఒక్కొక్కటి వెళ్ళగానే అప్పటిదాకా యాత్ర బాగా సాగుతుంది, వీడు వెళ్ళగానే వర్షం గురించి మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. యమధర్మరాజు గారి సోదరుడు వాడు, ఏముడి సోదరుడు ఎవరో తెలుసు కదా, శనిగారు అదనమాట. అలాగ అయిపోయింది నీ బతుకు, ఈ పువ్వు తీసావు ఇక నీకు సంతానం కలగదు.